ఓసారి సమానంగా కూర్చోండి, కాస్త ఒకళ్ళకి ఒకళ్ళకి గ్యాప్ ఇచ్చుకోండి. చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో ఉన్నాం మనం, ఇంకేత ఆ మూడ్ లో ఉండండి. శాంతంగా నడుము నిటారుగా ఉంచుకుని కూర్చోండి. ముందు ఆ శాంతిగా ఉండటం నేర్చుకోండి, ఏమీ ఆలోచించకుండా హాయిగా ఉండండి. అంతేగా, మీరు జెమిని టీవీ చూస్తారు కదా, అందులో మాతృదేవోభవ సీరియల్ చూశారా? మీరు చూసిన వాళ్ళు పేరు విన్న వాళ్ళు చేతి పెట్టండి. సీరియల్ వచ్చింది కదా, ఇందాక వచ్చి వెళ్లిన వాళ్ళు, దానికి సంబంధించిన వ్యక్తి ఫోటోగ్రాఫరు డైరెక్టర్ కూడా. ఆయన కూడా చాలా విశాల హృదయం ఉంటుంది. అనంత హృదయరాజు గారు రండి సార్, ఒకసారి మీ అనంత హృదయాన్ని పరిచయం చేయాలిగా. అందులో ఈయనకి మన గురువు గారిది కర్మ సిద్ధాంతం గురించి తెలిసి దాని మీద సినిమాలు తీయబోతున్నారు. ఇక్కడ ఇదంతా కూడా దాంట్లో కలుపుకుంటారు. ప్లస్ ఆయన స్క్రిప్ట్ రాయటానికి వచ్చారు ఇక్కడికి. ఇంచేత కొంచెం ఆయనకి ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆయన ఏదైనా గబుక్కుని ప్రశ్న అడిగితే ఆయన ఎవరో తెలియ కన్ఫ్యూజ్ అవుతారేమో. అదంతా కూడా అసలు భారతీయ సంస్కృతిలో కర్మ వల్ల మనిషి ఎలా ఎదుగుతున్నాడు ఎలా పడిపోతున్నాడు అనే సినిమా ప్రొడ్యూస్ చేయడానికి టీవీ సీరియల్గా కానీ సినిమాగా కానీ వస్తుంది. May 12, 13 నుంచి మొదలవుతుంది అది, దాని బాధ్యత ఆయనది. ఆయన పేరు అసలు చెప్పడం ఎందుకంటే అనంత హృదయం, ఆయన అనంత హృదయ రాజు గారు. తల్లిదండ్రులు ఎలా పేరు పెట్టారో నిజంగా అనంతానికి వెళ్తుంది జ్ఞానం. ఆయన కింగ్ అనమాట, అంత అనంత హృదయ కింగ్. జై గురుదేవ్. మొట్టమొదట ఇక్కడ నేను చెప్పినవి మీ హృదయానికి అత్తుకోవాలి. ఏం విన్నాము అని కాదు, ఇది విన్నాను అని చెప్పగలగాలి. ఇంకా మొట్టమొదట నేను మీకు చెప్పింది ఏంటంటే 2011, 2012 కనిపిస్తోంది కదా, అది జన్మదిన శతాబ్ది వేడుకలు ప్రపంచవ్యాప్తముగా జరగనున్నాయి. ఆ సంవత్సరం అంతా కూడా ప్రపంచం అంతా జరుగుతుంది. ఇక్కడ గురువు గారు అని చెప్పడంలో నేను శ్రీరామ్ శర్మ ఆచార్య గురించి మాట్లాడటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా అది అర్థం చేసుకోండి. ఇక్కడ మనం గురు పరంపర గురించి మాట్లాడుతున్నాం. గురు పరంపర ఎప్పుడు కూడా సైన్స్ లో ఉంటుంది. అంచేత పరమపూజ్య గురుదేవుడు ఆధ్యాత్మికతను ఒక విజ్ఞానంగా మార్చారు, సైన్స్ గా మార్చారు. ఇంకేత ఇక్కడ గురుదేవుల గురించి మాట్లాడుకోవటం లేదు, సైన్స్ గా మార్చాడు ఆయన. ఎవడు మార్చాడంటే ఆయన మార్చాడు. ఆయన ఎవడో మగన అవసరం ఏంటి అవసరం? ఆధ్యాత్మికత సైన్స్ ఎలా అయింది? అది ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మశతాబ్ది నాడు జరుగుతుంది. కానీ మనం ఆంధ్రులం కదా, అన్నిటికంటే ముందు ఉండాలి కనుక మనం ముందే మొదలెట్టేస్తున్నాం. ఏంటి అక్కడ మనం నేర్చుకునేది? స్కూల్లో ఎలాగోతే ఒకరోజు స్కూల్కి వెళ్లి నువ్వు ఇంటికి వస్తే ఖచ్చితంగా నీ జ్ఞానము కొంచెం పెరుగుతుంది. ఏది చదువురాను వాడిని క్లాసులో వేస్తే క్లాస్కి వెళ్ళగానే మొదట నేర్చుకుంటాడు. మూడో రోజు ఇంకొంచెం నేర్చుకుంటాడు, నాలుగో రోజు ఇంకొంచెం నేర్చుకుంటాడు. ఓ సంవత్సరం పాటు అంతా జరిగాక పరీక్ష పెడతాం. పరీక్ష ఎలా ఉంటుంది? అందరికీ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్ష 6,000 మందో 12,000 మందో రాశారు. పరీక్ష పేపర్ వేరువేరుగా ఉన్నాయి, అందరికీ ఒకటేనా? ఇంటర్మీడియట్ కాలేజెస్ ఎక్కడున్నాయి? చాలా చోట్ల ఉన్నాయి, మనకే తెలియదు ఎన్ని వేల కాలేజెస్ ఉన్నాయి. కానీ ఇన్ని వేల కాలేజెస్ లో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని పరీక్ష పెట్టినప్పుడు అందరికీ ఒకే పేపరు, ఒకే ప్రశ్న, అవునా కదా? అది ఆధ్యాత్మికతలో రాబోతుంది. అనేక కాలేజెస్ ఉంటాయి, అనేక కాలేజెస్ లో మీడియంస్ మారతాయి, బాయ్స్ అంటారు గర్ల్స్ అంటారు, లేకపోతే కో ఎడ్యుకేషన్ ఉంటుంది. సిలబస్ ప్రకారం ప్రతి కాలేజీలోనూ ఒకరాజు చెప్పరు. సిలబస్ లో ఉన్నది ఒక కాలేజీలో ఒకటి ముందు చెప్తారు, ఇంకో కాలేజీలో ఇంకోటి ముందు చెప్తారు. కానీ సంవత్సరం అయ్యాక సిలబస్ అంతా పూర్తవుతుంది. అర్థమవుతుంది కదా? అలాగే ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఏంటంటే, ఒక గురువు దగ్గరే పాఠం నేర్చుకున్నాడు అనుకోండి, లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్తానండి, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నాడు అనుకోండి ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఏమవుతాడు? లెక్కలు బాగా వస్తాయి, మిగతావి ఇంకా ఈ జన్మలో వాడు ఇంటర్మీడియట్ పాస్ అవ్వడు కాదండి. మా వాడికి ఎంత బాగా లెక్కలు వచ్చాం అంటే కుదురుతుందా? ఇంచేత ఆధ్యాత్మిక జగత్తులో గురువును మనకి అందజేస్తున్నది ఏమిటి అని ముందు మనకి తెలియాలి. మీరు దేవాలయానికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, వస్తారు. దేవాలయానికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, వస్తారు. ఇంతకీ మీరు దేవాలయానికి ఎంతసేపు వెళ్తారు? నాకు తెలిసి చాలా మంది నెలకు ఒకసారి వెళ్తే గొప్ప. కరెక్ట్గా చెప్పానా తప్పు చెప్పానా? చాలా మంది గురించి మాట్లాడుతున్నా. నెలకి ఒకసారి వెళ్తే చాలా గొప్ప. విద్యాలయానికి నెలకి ఒకసారి వెళ్తే మీరేమంటారు మీ పిల్లవాడిని? విద్యాలయానికి వెళ్తున్నాడు మీ పిల్లవాడు, అమ్మ నెలకు ఒకసారి వెళ్తానమ్మా, నువ్వు దేవాలయానికి ఒకసారి వెళ్తున్నావు నెలకి. దాని తర్వాత ఒకరోజు కూడా దేవాలయానికి మీరు వెళ్ళి ఎంతసేపు ఉంటారు అక్కడ? ఒక నిమిషం, రెండు నిమిషాలు, అందులో రెండు మూడు విన్న ఐదారు నిమిషాల్లో సగం టైం బయటే ఉంటుంది. ఎవరో పక్కింటి వాళ్ళు, వాళ్ళు కలిసి వస్తారు కదా, మాట్లాడుకోవాలి కదా వాళ్లతో, మీరు కొత్తగా కొన్నారు, మీరు ఎలా కొన్నారనో, లేకపోతే ఏదో మిగతా దేవుడి గురించి ఏం మాట్లాడరు. మీరు దేవాలయానికి వెళ్తారు. దేవాలయానికి వెళ్ళాక ఏ దేవుడి గురించి మీకు ఎంత తెలుసు? తెలియదు. మరి ఎందుకు ఆ దేవాలయానికి వెళ్తాం? ఎందుకు వెళ్ళాలి దేవాలయాలకి? ఇది మొదట ఇప్పటి నేను చెప్తున్నది అండర్లైన్ చేసుకుని మనుషులు మనసును ఉంచుకోండి. మీ శరీరాన్ని దేవాలయంగా మార్చాలి, అది లక్ష్యం. దేహో దేవాలయ ప్రోక్త, అందుకు వెళ్తున్నారు మనం. దేవాలయానికి వెళ్లేది దేవుణ్ణి దర్శించడానికి కాదు, మన శరీరమే దేవాలయంగా మారాలి. కరెక్ట్. జవాబులు ఇస్తే నేను ఇంకా ఆనందిస్తా. అర్థమవుతుంది అని ఇదే చెప్పాలి. మీరు మాస్టర్ అక్కడ ఏం చెప్పారు సత్రయాగంలో అంటే, మనం చేస్తున్నటువంటి తప్పుల్ని సవరించారు. మొట్టమొదట మనం దేవాలయానికి ఎందుకు వెళ్తున్నామో అర్థం చేసుకోండి. ఎందుకు వెళ్తున్నాం? మనమే దేవాలయంగా మారాలి. అదేంటండి మనం దేవాలయంగా ఎలా మారుతామండి అని కొంతమంది అడిగారు నాకు. మీ కుర్రాడు ఏం చదువుతున్నాడు? ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. చదివాక బయటకు వచ్చాక వాడు ఏమవుతాడు? డాక్టర్ అవుతాడు. డాక్టర్ కాదు, సైంటిస్ట్ అవుతాడా? ఇంజనీర్ అవుతాడు కదా. అంటే ఆ విద్యాలయం ఏమైంది? వీడయ్యాడు కాదా? ఇంజనీరింగ్ కాలేజీలో చదివిన వాడు ఏమయ్యాడు? ఇంజనీర్ అయ్యాడు. మెడికల్ కాలేజీలో చదివిన వాడు డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అన్న మెడిసిన్ అన్న ఒకటే కదా. సైన్స్ కాలేజీలో చదివిన వాడు సైంటిస్ట్ అవుతాడు. నువ్వవుతున్నావు. ఆ విద్య మనం ఇక్కడ మర్చిపోయాం. ఏమవ్వం, అడుక్కునేవాళ్ళం అవుతాం. అంతే కోపం వస్తుంది చాలా మందికి. కానీ నేను ఆ కోవకి చెందిన వాడినే కనుక మనం సజాతీయులం. ఏంటంటే మనం కూడా దేవాలయానికి హై స్టాండర్డ్ లో అడుక్కోవటానికి వెళ్తాం. కొంతమంది ఏమో బిచ్చగాళ్లు బయట కూర్చుని ఉంటారు, కొంచెం లో స్టాండర్డ్ బిచ్చగాళ్లు, వాళ్ళు లోపలికి రారు. మనం హై స్టాండర్డ్ బిచ్చగాళ్ళం, లోపలికి వెళ్ళి అడుక్కుంటాం. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి నా డిగ్రీ ఇచ్చేయండి, నా డిగ్రీ ఇవ్వరా, ఎంత కష్టంగా ఉందో, నాకు తినటానికే లేదు అంటే ఇంజనీరింగ్ వస్తుందా? ఒకవేళ అలా కాలేజీ ఏదైనా ఉంటే మీరు ఏం చేస్తారా? కాలేజీకి మీ పిల్లవాడిని పంపిస్తారా? చాచిన పంపించాం, అసలా కాలేజీ వద్దండం. కానీ మనం దేవాలయానికి వెళ్ళి దైవత్వం గురించి ఏం నేర్చుకుంటున్నాం మనం? చెప్తే ఇవాళ నేను చెప్పింది, నిన్న చెప్పిన గుర్తుంచుకున్నాక మళ్లీ మళ్లీ మీరు ఇక్కడ ఆశ్రమానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు నా క్లాస్ అయిపోయాక మరి రేపు రెండు మూడు సార్లు వినండి. ఇంకా మొట్టమొదట మనము దేవతలుగా మారాలి. దేవాలయం కొంతే దేవతలుగా మారాలి. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే 5 ఏళ్లలో ఇంజనీర్ అయిపోతే మీరు పుట్టిన దగ్గర నుంచి అలా వెళ్తూనే ఉన్నారు, మరి ఎప్పుడో దేవతలుగా మారిపోవాలి. కానీ అది మీకు ఎవరూ చెప్పలేదు. మీకు అసలు అది కూడా అనుకో నేను దేవతగా మారుతావా, కానీ మారిన వాళ్ళు ఉన్నారు. హనుమంతుడు ముందు కోతేగా, ఇప్పుడు భవిష్యత్ విధాత రాఘవేంద్ర స్వామి ఆయన క్షేత్రంలో కూర్చుని ఉన్నాం. అసలు దేవతల్ని కూడా అడగం మనం, రాఘవేంద్ర స్వామిని అడుగుతాం కదా. ఆయన గ్యారంటీ కూడా ఇచ్చాడు, 700 సంవత్సరాల వరకు నేను మీ కోరికలు తీరుస్తాను. పూజ్యాయ రాఘవేంద్రాయ ఓ వ్యక్తిగా అయ్యాడు, మరి మనం ఎందుకు అవ్వలేదు? అంటే నేను చాలా మంది అంటారంటే నేను రాఘవేంద్ర స్వామి కంటే గొప్పవాడు అయిపోతా, అయిపోయేవాడు ఉంటే అసలు ఇక్కడ ఎందుకు ఉంటావయ్యా, నువ్వు ఎప్పుడో అయిపోయేవాడివి. రాఘవేంద్ర స్వామి గురువు లాంటి గొప్పవాళ్ళం అవ్వం మనం. కానీ సైన్స్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఇది న్యూటన్ అనే అతను ఒక విషయాన్ని కనిపెట్టాడు. సైన్స్ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అది. ఇందులో సైన్స్ గురించి కొంచెం తెలిసిన వాళ్ళకి చేతులు ఎత్తండి. న్యూటన్ పేరు అది తెలుస్తోంది కదా. న్యూటన్ అనే అతను ప్రకృతిలో ఒక నియమాన్ని కనిపెట్టాడు, గురుత్వాకర్షణ నియమము అంటాం. అంటే ఎక్కువ మంది చేతులు ఎత్తలేదు కనుక చెప్తున్నాను నేను. ఆయన గురుత్వాకర్షణ నియమాన్ని కనిపెట్టాడు. గురుత్వాకర్షణ నియమం ఏం కనిపెట్టాడు ఆయన, ఏదైనా ఒక వస్తువు పండు చెట్టు నుంచి కింద పడితే అది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కనుక పడుతుంది. అతను ఇది కనిపెట్టక ముందు పళ్ళు పడేవి కాదా? మీలో చాలా మందికి గురుత్వాకర్షణ నియమం తెలియదు, పళ్ళు పడుతున్నాయి కదా. కానీ ఆ పడటంలో ఉన్నటువంటి సైన్స్ తెలుసుకున్నాడు అతను. అంచేత ఆ నియమాన్ని మనం ఏమని చెప్తామంటే న్యూటన్స్ లా అంటాం. 10వ క్లాస్ పిల్లవాడిని అడగండి, చెప్పేస్తాడు వీడు. న్యూటన్ కంటే బాగా చెప్తాడు, బట్టి కొట్టాడు కదా. అంటే న్యూటన్స్ లా చెప్తున్నాడు కనుక వాడు న్యూటన్ కంటే గొప్పవాడా కాడు. ఆ నియమాన్ని పట్టుకుని సైంటిస్ట్ అయ్యాడు. అంచేత మనం ఏం రాఘవేంద్ర స్వామి అంత గొప్పవాళ్ళమో, కానీ ఆయన ఎలా అయ్యాడో ఆయన మనకి చెప్తున్నాడు కనుక మనం అలా చేస్తే ఆయన నన్ను పూజించే వాళ్ళందరికీ కల్పవృక్షం అవుతే మీరు మీ కుటుంబానికి కల్పవృక్షం అవుతారు. అర్థమైందా? ఆ నియమాలు తెలియాలి. చేత మొదటి పాయింట్ ఏంటి, మీరే దేవతలుగా మారాలి. 2వ పాయింట్ ఏంటి, ఆ దేవతాశక్తి యొక్క నియమాలు మీకు తెలియాలి. ఆ దేవతాశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు కరెంటు కావాలి అంటే నాకు మీ మాటలు వినిపించాలి అంటే నేను కూడా ఆయనే పట్టుకోవాలి. నేనేం చేయలేను, అక్కడ నన్ను తీసుకెళ్ళి చూపిస్తే నాకే కనిపించాలి, ఏం తీయాలి. అంచేత నా వాక్కు అది మీకు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎవరు దేవత మనకి? ఆయనే సౌండ్ ఇంజనీర్, ఆయన సహకరించాలిగా. అర్థమవుతోందా? అది దేవతాశక్తి అంటే. దేవతాశక్తి అంటే ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు అనే భ్రమ ముందు పోగొట్టుకుంది. ఇక్కడే ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. మనం ప్రహ్లాద చరిత్ర చదువుతాం. ప్రహ్లాద చరిత్ర మాట ఎందుకు ఎత్తుతున్నాను అంటే చాలా మందికి ఇంకా తెలియదు అనుకుంటాను. తన గత జన్మలో రాఘవేంద్ర స్వామి ప్రహ్లాదుడు, అందుకని కనీసం మంత్రాలయంలో కూర్చుని దీనికింత శక్తి ఎందుకు వచ్చింది, ఇక్కడే ఎందుకు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నామని చెప్పటానికి చెప్తున్నాను నేను. ఇంజనీరింగ్ కాలేజీ చదవాలి అంటే నా పక్కనే ఎలిమెంటరీ స్కూల్ ఉందండి, అక్కడికి వెళ్ళి చదువుతాను అనవు. 65 కిలోమీటర్లు హైదరాబాద్లో ఉన్న నా స్నేహితుడు కొడుకు రోజు 65 కిలోమీటర్లు వెళ్ళొచ్చేవాడు ఇంజనీరింగ్ కాలేజీకి. ఇక్కడ మా ఇంటి పక్కన ఉంటే వస్తామండి, ఇంత దూరం ఎలా వస్తామండి? ఇంకేం వస్తుంది సైన్స్ మీకు? స్థలం. ఆ స్థలానికి వస్తే వస్తుంది. ఎలాంటి వ్యక్తి ఇక్కడ సైన్స్ చెప్పాడు? ఇదివరకు జన్మలో ప్రహ్లాదుడుగా ఉండి ఆ శక్తిని చూపించినటువంటి వ్యక్తి. ప్రహ్లాదుడు తన తండ్రితో యుద్ధం చేశాడా? తన తండ్రి చంపిస్తాడున్నాడు, కొట్టేస్తున్నాడు అని తెలుసా తెలియదా ప్రహ్లాదుడికి? ఒక్కసారైనా అన్నాడా నాన్న నువ్వు తప్పు చేస్తున్నావు? ఇవల్లే నియమాలు తెలిసినవాడేం మాట్లాడాడు. ఇంకేంటే వాడికి తెలుసు ఆ నియమం వాడిని రక్షిస్తుందని. రక్షించిందా లేదా ప్రహ్లాదుడిని? ప్రహ్లాదుడు పడిన కష్టాలలో 1000 వంతు మీ కష్టాలు ఉన్నాయా నిజంగా చెప్పండి. ప్రహ్లాదుడు పడిన కష్టాలు ఊహించుకోండి, మన కష్టాలు ఏంటో ఊహించుకోండి. మరి ప్రహ్లాదుడే ఏమీ చేయకుండా ఆ నియమాలు తెలుసుకుని చివరికి ఏమైందంటే వాడి తండ్రి పోయాడు, వాడికేమనే వాడికి రాజ్యం వచ్చింది. కానీ నియమాలు తెలియాలి. ఆ నియమాలు మనము కాలేజీకి వెళ్లి ఎలా నేర్చుకుంటాము, తీర్థక్షేత్రాలలో నేర్చుకోవాలి. కాలేజీకి వెళ్ళాలి, మీ ఇంట్లోనే కూర్చుంటామంటే అట్ట తీర్థక్షేత్రాలకి రావాలి. మాకు వీలు లేదండి అంటారు నన్ను చాలా మంది, ఎండాకాలం అండి అని ఒకళ్ళు అన్నాడు. నువ్వేదో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు మీ అమ్మాయి కన్నా, అవును చేద్దాం అనుకుంటానండి తిరుగుతున్నాను అన్నాను. అప్పుడు ఎండలేదా? మీ అమ్మాయి పెళ్లి చేయడానికి ఎండలేదా? మళ్ళీ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? సాధారణంగా ఎండాకాలంలోనే. ఏం కష్టపడరు కదా, ఎండాకాలం ఎలా పెళ్లి చేస్తాం? శీతాకాలం రాని చేద్దాం. పెళ్లిళ్ళు కళ్యాణం జరిగేది ఎప్పుడు కూడా ఎండాకాలంలోనే జరుగుతుంది ప్రకృతిలో. ఇక్కడ ఆత్మ కళ్యాణం జరుగుతుంది. ఇంచేత ఎండ అంటే ఇవాళ ఈ సంవత్సరం కళ్యాణం ఉండదు. ఏం చేస్తామండి, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, మాకు ఇంకా దొరకలేదు. ఇందుకు ఎండగా ఉందండి, ఎక్కడ వెతుకుతాము? అర్థమైందా? మీరు ఎలా మారాలో మిమ్మల్ని మార్చుకోండి. ఇంత అద్భుతమైనటువంటి అవకాశము నాకు తెలిసి కలియుగంలో ఎక్కడా లేదు. అందరి గురువులు న్యూటన్ గురించి చెప్తూ చెప్తున్నాను, ఇది గుర్తుందా? కానీ ఇదంతా చెప్తే ఎందుకు చెప్తున్నాను, న్యూటన్ ఎక్కడ పుట్టాడో, ఏం చదివాడో, వాడి ఉద్యోగం ఏంటో అప్పటికి తెలియదు సైన్స్ స్టూడెంట్కి. అతని నియమం తెలుసు, ఆ నియమం న్యూటన్ ఇచ్చాడు కనుక న్యూటన్స్ లా అంటాం అంతే. అర్థమైందా? అంచేత గురువు ముఖ్యం కాదు, గురువు చెప్పిన నియమం ముఖ్యం. ఇది గుర్తుంచుకోండి. రెండోది ఏ నియమాలు తెలుసుకోవాలి? దేవతా నియమాలు తెలుసుకోవాలి, దేవతా శక్తి యొక్క నియమాలు తెలుసుకోవాలి. అంతేంది కదా, ఆ దేవతా శక్తి ఎక్కడ అవతరించాలి? మీలో అవతరించాలి. మీలో అవతరించడం అంటే ఇప్పుడు ఆయన సౌండ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు అంటే ఎక్కడుంది ఆయనకి ఆ టెక్నిక్ అంతా? చేతుల్లో ఉందా, కాళ్ళల్లో ఉందా? ఆయన బ్రెయిన్లో ఉంది. ఆ దేవతా శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మీ బ్రెయిన్లోకి వెళ్తే చాలు, ఎక్కడైనా ఉపయోగించుకుంటాం. అర్థమవుతుంది కదా? అంటే ఇవాళ చెప్తున్నది నేను చాలా కొంచెం రోజు రోజు చెప్తాను, అది బుర్రకెక్కించుకోండి, ఎక్కించుకుని 10 మందికి చెప్పండి. వాడు వింటాడా విండా నీకు అనవసరం, నీ నియమం అది పెట్టుకోండి 10 మందికి చెప్తానని. ఎందుకో తెలుసా, నువ్వు 10 మందికి చెప్తే వాడికి అర్థమైనా అర్థమైపోయినా మీకు గుర్తుండిపోతుంది, మీకు పెద్ద లాభం అది. జత దేహో దేవాలయం, ఈ దేవతా మనకి ఎవరు అందజేస్తారు? గురువులు అందజేస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో చదువు ఎవడు చెప్తాడు? గురువు చెప్తాడు. అంతే కదా, ఇక్కడ కూడా ఈ గురువులందరూ కూడా ఈ ప్రాకృతిక నియమాలు చెప్తారు. అర్థమైందా ఇంతవరకు? ఇంత చెప్పింది ఏంటి? మొట్టమొదట ఒక క్షేత్రంలో నేర్చుకోవాలి, కాలేజీకి వెళ్లి ఎలాగైతే మనము ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటాము ఆ క్షేత్రానికి వెళ్లి నేర్చుకోవాలి. అందుకే తీర్థక్షేత్రాలు అంటాం. పూర్వకాలంలో అయితే ఆ తీర్థక్షేత్రాలలోనే గురుకులాలు ఉండేవి. ఇప్పుడు తీర్థక్షేత్రాలలో గాంధీ వైన్ షాపు, ఇంకేంటంటే గాంధీ గారి వైన్ షాప్ ఎందుకు పెట్టారో కూడా తెలియదు. అంటే నా ఉద్దేశం, ఆయన ఉద్దేశం ఆ గాంధీ కాదేమో, మహాత్మా గాంధీ కాదేమోలే. అదైనా అంత తలకిందు అయిపోయింది. తీర్థక్షేత్రాలలో ఈ ఆధ్యాత్మిక విద్య నేర్పే సంస్థలు లేవు. లేవంటే మనకి పెద్ద అవకాశం. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కదా, మీ దగ్గరగా ఉన్న తీర్థక్షేత్రంలో వెళ్ళి చెప్తే ఉండడం, చెట్టు గిండు కూర్చొని చెప్తే చాలు, ఖచ్చితంగా వినేవాళ్ళు వస్తారు. అంచేత మీరు నేర్చుకున్న దేవతా శక్తి గురించి మీరు చెప్పాలి. ఎక్కడ నేర్చుకోవాలి? తీర్థక్షేత్రాలలో నేర్చుకుంటాం. ఎందుకంటే అక్కడ ఆయన నేర్చుకున్నాడు, ప్రహ్లాదుడుగా నేర్చుకున్నాడు. ఇక్కడే ప్రహ్లాదుడుగా ఉన్నప్పుడు రాజయ్యాక యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసిన తర్వాత ప్రహ్లాదుడుగా పుట్టేసి ఆ జన్మ అయిపోయిన తర్వాత త్రేతాయుగంలో విభీషణుడుగా పుట్టాడు రాఘవేంద్ర స్వామి. విభీషణుడు రాక్షసుల మధ్య ఉండేవాడు, మామూలు రాక్షసుల రావణాసురుడు మధ్య అక్కడే ఉన్నాడు, పారిపోలేదు. నన్ను చాలా మంది అంటారండి, మా ఇంట్లో పరిస్థితి అనుకూలంగా లేవండి. విభీషణుడికి అనుకూలంగా ఉందా? ప్రహ్లాదుడికి అనుకూలంగా ఉందా? వాడేమైనా పారిపోయాడా? మరి మనం ఎక్కడుండాలో ఎవరికి తెలుసు? భగవంతుడు తెలుసు నువ్వు ఎక్కడుండాలో. అక్కడే ఉంచుతాడన్న నమ్మకం నీకు ఉండాలి. అదే ప్రహ్లాదుడి నమ్మకం కూడా, ఆయన చూసుకుంటాడు. అంచేత ఈ జీవిత విధానం నేర్చుకునేటప్పుడు మొదటి ఫార్ములా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఎక్కడున్నానో అదే నేను ఉండవలసిన కరెక్ట్ ప్లేసు. వీళ్లు మారిపోవాలి, వాళ్లు మారిపోవాలి అని అడగండి. ఈ ఫార్ములాను గుర్తుంచుకోండి, రాసేసుకోవాలి. ఇది నేను ఈ క్షణంలో ఎక్కడున్నానో అదే కరెక్ట్. అప్పుడు హిరణ్యకశిపుడికి ఒళ్ళి మండింది. ఇదే అండి అంట ప్రహ్లాదుడు మన అందులో చిన్నవాడు ఏ భాష మాట్లాడేవాడు, చిన్నపిల్లలు మాట్లాడుతూ ఉంటే కొంచెం గజిబిజిగా ఉంటుంది కదా. హిరణ్యకశిపుడు కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏందయ్యా నువ్వు చెప్తావు, నీ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడా, ఈ స్తంభంలో ఉంటాడా? ఏమన్నాడు ప్రహ్లాదుడు, మరి మీ దేవత మీ స్తంభంలో ఉంటుందా ఉండదా? ఉందా, నమ్మకం ఉందా మీకు? మరి తెచ్చుకోవాలి. దేవాలయానికి వెళ్లి నేర్చుకుంటాం సరే, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లాలి, కానీ ఎలక్ట్రిసిటీ నీ ఇంట్లో ఉంటుంది. ఎవరిళ్లలోనూ ఎలక్ట్రిసిటీ లేకపోతే నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఎలక్ట్రికల్ కాలేజీ మూసేస్తారు. కదా, అందరిళ్లలోనూ కరెంటు ఉంది కనుక ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి. అంచేత రెండో పాయింట్ ఏంటి, నేను చెప్పింది అర్థమైనా, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నా ఆ పరిస్థితులు మీకు అవసరం అది వాడికి తెలుసు. ఎవడికి తెలుసు? సర్వత్రా వ్యాపించి ఉన్న వాడికి తెలుసు. వాడికంటే ఎక్కువ తెలుసా మనం ఎక్కడ ఉండాలి? తెలుసు అనుకుంటే ఓకే, ఆయన నీ ఫోటో పెట్టుకుని పూజిస్తాడు దేవుడు. అమ్మో ఇవిడికి వీళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసండి చెప్తోంది నాకు, ఇది అనుకూలంగా లేదు అని. కానీ ప్రయత్నం ఎలా ఉండాలి? మార్చుకోవటానికి ప్రయత్నించాలి, అది వేరే విషయం. మార్చుకోవద్దంటే భావం అర్థమైందా? అంచేత నేను చెప్పిన సూత్రాలు, ఈ వైజ్ఞానిక సూత్రాలు మీరు ఇక్కడ రాసిందా కనిపిస్తుంది మీకు? లైట్ వెళ్తలేదుగా, మీకు కనిపిస్తున్నాయా? ఆ వైజ్ఞానికత చెప్తున్నాను. అంచేత గురువుల పేర్లు కాదు ముఖ్యం, గురువుల నియమాలు ముఖ్యం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? గురువుల నియమాల గురించి మాట్లాడుకోం, గురువుల గురించి మాట్లాడుకుంటున్నాం. ప్లస్ ఇంకో గురువు గురించి చెప్పాయంటే ఆ అంటాం. సైంటిస్టులు ఆ పని చేసి ఉంటే సైన్స్ ఎప్పుడూ డెవలప్ అయ్యేది కాదు. నేను న్యూటన్ శిష్యుణ్ణి, డాల్టన్ మాట విన్ను, నేను డాల్టన్ శిష్యుణ్ణి, నెయిల్స్ బోర్ మాట విన్ను అంటే అసలు సైన్సే డెవలప్ అయ్యేది కాదు. మంది గురు పరంపర, ఆ నియమంలోనే మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులన్నీ ఒక గురువు తర్వాత ఒక గురువు, ఒక గురువు తర్వాత ఒక గురువు వస్తాయి. ఇంతకీ మన లక్ష్యం ఏంటనుకున్నాం? శరీరం ఏమవ్వాలి? ఇంతవరకు అర్థమైంది కదా. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? మనం ఎక్కడున్నా ఆ పరిస్థితుల్లోనే ఆ దేవతాశక్తిని ఉపయోగించాలి. ఎక్కడికో పారిపోకలే, పారిపోవటానికి వీలుండి పారిపోకపోవటం తప్పు. వెళ్ళగలిగి ఎక్కడికైనా వెళ్ళగలి అంతే కదా. ఇచ్చంటే అవకాశం కూడా భగవంతుడు ఇచ్చిందేగా, అది గమనించుకుంటూ. అంతే తప్ప నేను కష్టంలో ఉండమన్నారు మాస్టారని, మధ్యాహ్నం 12 గంటలకి మీరు ఇంటికి వెళ్ళాక బయటకు వచ్చి కష్టంలో ఉండమన్నారు అని ఎండలో నిల్చున్నారనుకోండి, ముందు మీ ఇంటి వాళ్ళు నన్ను తట్టుకొడతారు. బలద్ గురువు దొరికేది వీడెవడో అది. గొడుగు పెట్టుకోవచ్చు బయటికి వెళ్లాలంటే ఎండలో, అర్థమైనా? గొడుగు లేకపోతే పని మానేయొద్దు. ఈ సూత్రాలు రెండు అర్థమే కదా. ఇంకా ఇప్పుడు ఈ గురువులందరూ ఏం చెప్పారు? కెమిస్ట్రీ మనం చదువుకుంటూ ఉంటే 1000 సైంటిస్టుల పేర్లు వస్తాయి, ఫిజిక్స్ చదువుకుంటూ ఉంటే 1000 సైంటిస్టుల పేర్లు వస్తాయి. కానీ ఈ సైంటిస్టులందరూ ఫిజిక్స్ చెప్పారు, ఈ సైంటిస్టులందరూ కెమిస్ట్రీ చెప్పారు, ఇంకో సైన్స్ ఏదో ఉంటుంది, బాటనీ జువాలజీ. చాలా మంది సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సైంటిస్టులున్నా వాళ్ళు చెప్పేది ఒక విషయమే, బాటనీ చెప్పేవాడు బాటనీయే చెప్తాడు, జువాలజీ చెప్పేవాడు జువాలజీయే చెప్తాడు, కెమిస్ట్రీ చెప్పేవాడు కెమిస్ట్రీయే చెప్తాడు, ఫిజిక్స్ చెప్పేవాడు ఫిజిక్స్ చెప్తాడు. కానీ ఫిజిక్స్ చెప్పే వాడు ఉపయోగించుకున్న సైన్స్తో ప్రకృతిలో కొన్ని వస్తువులు వస్తాయి మనకు కావలసినవి, కెమిస్ట్రీ వాడు ఇంకోటి ఏదో ఇస్తాడు, బాటనీ వాడు ఇంకోటి ఏదో ఇస్తాడు, ఇవన్నీ కావాలి మనకి, అంతేంది కదా. అంచేత మనం ఈ జీవించే విధానంలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, చాలా మంది గురువులు ఉంటారు కానీ ఏదో ఒక విషయమే చెప్తారు వాళ్ళు. అర్థమవుతుందా నేను చెప్పిన ఉదాహరణ? అర్థమవుతుందా? కానీ మన జీవితంలో ఇప్పుడు మామూలుగా మనం చదువుకుంటున్నప్పుడు ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ 4 పేర్లే చెప్పుకుంటూ ఉంటాం. ఇంకో కామర్స్, లేకపోతే ఇక్కడ కామర్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నాయంటే ఆయన నా సబ్జెక్ట్ చెప్పలేదంటాడు, అంతే కదా. ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, మెడిసిన్, సైన్స్, ముఖ్యంగా ఈ 5 ఏదో ఒకటి చదువుతూ ఉంటారు పిల్లలు. విషయం ఈ 5 కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, టీచర్లు ఎంతమంది ఉన్నారు, కానీ చెప్పేది ఈ 5 కదా. అలాగే ఈ దేవతలు మీ శరీరంలో ఉన్నటువంటి దేవతాశక్తులు ఈ ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచము అంటే 5. చెప్పి ఇక్కడ కూడా మనం ఐదు విషయాలే నేర్చుకుంటాం. ఆ ఐదు విషయాన్ని బాగా నేర్చుకుంటాం. చూపు ఉంది, కన్ను ఉంది, దివ్య దృష్టి అంటాం. సైంటిస్టులు ఆ దివ్య దృష్టి కనిపెట్టారు. చిన్న వస్తువును చూడాలి అంటే మైక్రోస్కోప్ కనిపెట్టారు, దూరంగా ఉన్న వస్తువు చూడాలంటే టెలిస్కోప్ కనిపెట్టారు. కానీ కన్ను లేకపోతే అది పనిచేయదు, అది పనిచేయదు కదా. అంటే ఇదే మెయిన్. దీన్ని బట్టి సైన్స్ ఏం చేయగలుగుతుంది, మీ శక్తిని విస్తరింపజేయగలుగుతుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక దేవతా విద్య మీలో ఉన్న ఐదు శక్తుల్ని విస్తరింపజేస్తుంది. అది విస్తరిస్తున్నాయో లేదో ప్రతిరోజు చూసుకోవాలి. మీరు కాలేజీకి వెళ్లి వచ్చాక ఇవాళ ఇంత చెప్పారు అంటున్నాం కదా, మరి ఇక్కడ ఎందుకు చెప్పబట్టం లేదు? చెప్తున్నారు, మనం పట్టించుకోవటం లేదు. అదేనా, ఆ దృష్టి రావాలి. ఇంచేత మూడో పాయింట్ ఏంటి అంటే, ఇవాళ నా పంచేంద్రియాలు, దాన్నే జ్ఞానేంద్రియాలని కూడా అంటాం. అదే ఇంద్రియాలతో జ్ఞానం తీసుకుంటే జ్ఞానం అంటాం, పని చేస్తే కర్మేంద్రియం అంటే ఇంద్రియం. అదే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు. అది తర్వాత తర్వాత ఈ 18 రోజుల్లో చెప్తాను, కానీ ఇవాళకి ఇది చాలు మీకు. ఇంచేత మనం ఏ ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నా ఏం జరగాలి, మీ పంచేంద్రియాలు బలవత్తరం అవ్వాలి, దాన్నే సిద్ధులు అంటాం. మామూలు వాడికి ఏం వినిపించదు, దివ్యశ్రవణం ఉన్నవాడికి ఎక్కడో జరుగుతున్నది వినిపిస్తుంది. ఇక్కడ గురువులందరూ కూడా ఎవరు క్లాస్కి రావటం లేదు. అంచేత మా కాలేజీకి వస్తే రెండు దృష్టులు, రెండు శక్తులు మీకు ఫ్రీ అన్నారు. అప్పుడే మీకు రెండు శక్తులు ఇచ్చేశారు వాళ్ళు. ఏమిచ్చారు? దివ్య శ్రవణం ఇచ్చారు. ఇక్కడ కూర్చుని మీరు ప్రపంచంలో ఎవరితోనైనా మాట్లాడగలరా, మాట్లాడలేరా? అంచేత దివ్యశ్రవణం వచ్చేసింది, దానికి మళ్ళీ మీరు సాధన చేయకలే. దివ్య దృష్టి వచ్చిందా లేదా? సంజయుడు అయితే ఎక్కడో కూర్చుని యుద్ధం చెప్తూ ఉంటే పాపం ధృతరాష్ట్రుడు విన్నాడు. ఇప్పుడు మీరు యుద్దాలు నిజంగా జరగటం, సినిమాల్లో యుద్దాలు నేను మాట్లాడటంలే, నిజంగా యుద్దం జరుగుతూ ఉంటే, మన బాంబేలో టెర్రరిస్ట్ అటాక్ జరిగితే ఆ బాంబేలో ఉన్నవాడికి, అక్కడ పోలీసు వాళ్ళకి అక్కడదే తెలుస్తుంది. మీకు అంతేకాదు, ప్రపంచం వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా చూపిస్తున్నాడు. ఇంచేది మీకు దివ్య దృష్టి వచ్చేసింది, దివ్య శ్రవణం వచ్చేసింది. కానీ గురువులు బాధపడేది ఏంటి అంటే, దీన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నారు మీరు? అది ఉపయోగించుకోవడం నేర్చుకోండి. అంటే ఐదు ఇంద్రియాలలో శ్రవణము, దృష్టి వచ్చేసింది, మేము ఉపయోగించుకోవడం నేర్చుకోవాలంటే మీరు అర్థమైందా? అది ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఇక్కడ చెప్పబడుతుంది. ఆ దివ్య దృష్టి, సంజయుడు ఆ దివ్య దృష్టి, దివ్య శ్రవణం ఉపయోగించుకుని గీత వింటే, మీరు విన్నారుగా, కానీ మీకు ఆ మనస్సే రాదుగా వింటానికి, ఉంటే ఉపయోగించుకుంటారు. అది ఇక్కడ నేర్పబడుతుంది. అది వైజ్ఞానిక దృష్టికోణం అంటే. ఇది అంతా కాకుండా ముఖ్యంగా మన జీవితంలో మూడు చేతనత్వాల్లో బతుకుతూ ఉంటాం మనం. జాగ్రత్త మెలకుగా ఉంటాం, దాన్ని జాగ్రత్తావస్థ అని సైంటిస్టులు అంటారు. రెండోది ఏంటి? స్వప్నావస్థ, కలలు అంటాం. మూడోది నిద్రావస్థ. ఈ మూడు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నవాళ్ళు పాపం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం తీసుకుంటారు? నిద్ర మాత్రలు తీసుకుంటారు. అంచేత నిద్ర రాకపోతే ఎంత బాధో, నిద్ర పోతే తెలుస్తుంది. లేకపోతే నిద్ర అదృష్టం అని తెలియదు. మనం పిల్లల్ని వాళ్ళని కోపడుతూ ఉంటారు, ఇంకా నిద్రపోతున్నావు నువ్వు లే అని. నాకు చాలా జాలేస్తుంది, నా వయసు వస్తే వాళ్ళకి తెలుస్తుంది నిద్ర రాకపోవడం అంటూ. అంటే అప్పుడు హాయిగా పడుకుంటూ లేచాక అప్పుడు ఎక్కువ చదువుతారు. అలా అని చెప్పి పిల్లల్ని నిద్రపట్టేయమని నేను చెప్పడం లే, ఉదాహరణ చెప్తున్నాను. జత మనకి శరీరంలో మూడు చేతనత్వాలు ఉన్నాయి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఇది టెక్నికల్ పేర్లు, రిపీట్ చేయండి. జాగ్రత్తావస్థ, జాగ్రత్తావస్థ అంటే మెలకువగా ఉండటం. అందరూ, అందరికీ అర్థమవుతుంది కదా? అర్థం కాని వాళ్ళు మీరు కాస్త, నాకు ఇక్కడ లైట్ వల్ల కనిపించదు, ఏదైనా ఒకటి అర్థం కాకపోతే అడగండి. ఎందుకంటే సైన్స్ లో తెలియకపోతే మీరు అడుగు ముందుకు వెళ్ళేది. ఇంతవరకు చెప్పింది క్లియర్ గా అర్థమైంది కదా? ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు, జాగ్రత్తావస్థ అంటే అర్థం ఏంటి? మెలకువగా ఉన్నాను. స్వప్నావస్థ, కలలుగా అంటున్నాను. నిద్రావస్థ, దాన్నే టెక్నికల్ గా సుషుప్తి అవస్థ అంటాం. నిద్రావస్థ. ఈ మూడింటి నియమాలు చెప్పినటువంటి మహానుభావులు ముగ్గురు ఉన్నారు. ఈ గురు పరంపరే నడుస్తోంది. శంకరాచార్యులు వారు నిద్రాస్థితి గురించి చెప్పారు. అంచేత నిద్రాస్థితి గురించి చెప్తోన్న ఏ గురువైనా సబ్జెక్ట్ ఏంటి? నిద్రాస్థితి. ఫిజిక్స్ చదువుతున్నప్పుడు ఫిజిక్సే చెప్తారు. 100 ఏళ్ల కిందట ఫిజిక్స్ చెప్పినా ఇంకో 2000 సంవత్సరాల తర్వాత ఓ ఫిజిక్స్ టీచర్ ఉన్నా సబ్జెక్ట్ లో కొంచెం మార్పు రావచ్చు, కానీ చెప్పబడేది ఫిజిక్సే. అలాగే ప్రపంచంలో ఎప్పుడైనా ఎవడైనా నిద్రావస్థ గురించి, సుషుప్తావస్థ గురించి చెప్పగలిగితే ఆ నియమాలన్నీ ఇచ్చినవాడు ఎవడు? శంకరాచార్యులు వారు, ఆది శంకరాచార్యులు వారు. అంచేత ఇక్కడ గురు పరంపర మొత్తం చెప్తానని చెప్పాను నేను. మరి గురు పరంపర అంటే ఇప్పుడు ఎన్ని ఫోటోలు పెట్టాలి ఇక్కడ? నేను 1000 ఫోటోలు పెట్టాలి. ఇంకప్పుడు మీకు జాగా ఉండదు. మీరు భలే ఆనందిస్తారమ్మే, జాగా లేదని వెళ్ళిపోతారు. నేను ఆ తప్పు చేయలేదు. అంటే ఇక్కడ సకల గురు పరంపర గురించే చెప్తున్నాం, కానీ సర్వ గురువులు కాదు, సర్వ గురువుల శిష్యుల సమ్మేళనం. గురువు ఎప్పుడో ఉన్నాడు వాడి లెవెల్లో, వాడితో మనం ఎక్కడ పోటీ పడతాం? ఇక్కడ శిష్యులు కలుస్తున్నాం. అంచేత సుషుప్తి అవస్థ గురించి, నిద్రావస్థ గురించి చెప్పేటటువంటి గురు పరంపర అంతా ఏ పరంపరకు చెందుతుంది? శంకరాచార్యుల వారికి చెందుతుంది. దాన్ని అద్వైత స్థితి అని సైన్స్ లో అంటాం. అద్వైత స్థితి అన్నా నిద్రాస్థితి అన్నా ఒకటే. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అదేంటంటే అద్వైత స్థితి అంటారు, నిద్రాస్థితి అంటారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు మీరు నిద్రాస్థితిలో ఉన్నారేమో అని నా డౌట్ అని మీకు అనుమానం రావచ్చు. నేను నిద్రాస్థితిలో లేను, త్వరలో మిమ్మల్ని నిద్రాస్థితికి పంపిస్తా. నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావో, ఏ ఊళ్ళో పడుకున్నావో, ఇది చాలా చికాకు పెట్టే రోగంతో బాధపడుతున్న వాళ్ళు పడుకుంటారు, వాడికి రోగం గుర్తుంటుందా? ఊరు గుర్తుంటుందా? ఏ దేశంలో ఉన్నాడో తెలుస్తుందా? వాడు గురించి వాడికి తెలుసా? అంటే అక్కడ ఇంకోడు ఎవడు లేడు. ద్వైతము అంటే రెండు, అద్వైతం అంటే రెండో వాడు లేడు. చేత నిద్రాస్థితి, అద్వైత స్థితి, అర్థమైందా? దాని తర్వాత రామానుజాచార్యులు వారు విశిష్ట అద్వైతం. అద్వైతమే కానీ స్పెషల్ అద్వైతం. ఏంటి స్పెషల్ అద్వైతం? స్వప్నావస్థ. కలలో నువ్వు కలగంటూ ఉంటావు. కలలో రకరకాల వస్తువులు ఉంటాయి. ఓ పులి వచ్చి మీద పడింది, నేను పరిగెడుతున్నాను, ఈ లోపల అందమైన రాజకుమారుడు వచ్చాడు, నన్ను పరిగెడుతూ ఉంటే చూసి, నేను ఆనందాన్ని చూసి పులి దగ్గరికి వెళ్ళాడు, అయ్యో పాపం పులి వస్తోందని చూడలేదు, పులి వాడిని తినేసింది. అలాంటి కల మీకు రాదనుకోండి, రాజకుమారుడు పులిని చంపేసి ఏం చేసి ఉంటాడు? మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఉంటాడు కల్లో. సరే, అది వేరే విషయం. అది మా సినిమా ఆయన ఎలా రాస్తాడో ఎపిసోడ్ ని దాన్ని. అక్కడ పులి ఉంది, అడవి ఉంది, అడవిలో చెట్లున్నాయి, రాజకుమారుడు ఉన్నాడు, గుర్రం ఉంది, ఈవిడుంది. కానీ ఇదంతా ఈవిడికే, పక్కనున్నవాడికి కూడా ఏం లేదు. నీకు కలగంటున్నావు అని కూడా వాడికి తెలియదు. అంచేత అద్వైతమే, నువ్వున్నావు, మిగతావి ఉన్నాయి, కానీ విశిష్టంగా నీకే ఉంది అది, మిగతా వాళ్ళకి లేదు. అందుకనేది విశిష్టాద్వైతము. స్వప్నావస్థ, కలలగంటం. కలలగంటం వచ్చు కదా మనకి, దాని సైన్స్ తెలిస్తే విశిష్టాద్వైతం అవుతుంది. సైన్స్ తెలియకపోతే కల అవుతుంది. ఇంత చేసేయంటే కల అంటాం. తెలిస్తే ఆ నియమాలు చాలా మ్యాజిక్లు చేయొచ్చు. అది రామానుజాచార్యులు వారు చెప్పారు. సరే, ఇంకా జాగ్రత్త అవస్థలోకి వచ్చాం. వచ్చాక ఇంకా అందరికీ ఒకటే, ఇప్పుడు నేను మందు వేసుకుంటున్నాను, ఇది విశిష్టాద్వైతం. ఇంకంటే మీరు వేసుకోరు మందు, మీరు వేసుకోవటం బాధ ఉన్నవాడిని వేసుకుంటాం. కానీ ఆ మందు నాకు ద్వైతం, మందుంది, నేనుంది, నేను వేసుకున్నా. అర్థమైందా ద్వైతం అంటే ఏంటో, విశిష్టాద్వైతం అంటే ఏంటో? ఆ సైన్స్ అర్థం అవుతే ప్రతిదీ ఆ భాష మీకు అర్థమైపోతుంది. అది 20 రోజుల్లో నేర్పిస్తాను మీకు. నేను కొంచెం కొంచెం ఇలాగే రోజు రాత్రి చెప్తూ ఉంటాను, నోట్ చేసుకుని డిస్కస్ చేసుకోండి. మొదట ఏం చెప్పాను, మీరు దేవతలుగా మారటానికి దేవాలయానికి వెళ్తారు. రెండోది ఏం చెప్పాను, మీ పరిస్థితులు కరెక్ట్, దానికి అనుగుణ్యంగా జీవించండి. మూడోది ఏం చెప్పాను, గురువులు ఎంతైనా, ఎంతమంది గురువులైనా ఈ మూడు విషయాలే చెప్తారు. ఆధ్యాత్మిక జ్ఞానం గురించి చెప్తున్నా. దేని గురించి చెప్తారు? నిద్రాస్థితి, స్వప్నస్థితి, జాగ్రత్త అవస్థ. మెలకుగా ఉన్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు ఉండే నియమాలన్నీ కూడా మధ్వాచార్యులు చెప్పారు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళలో ఏ గురువును పట్టుకుందాం? మూడు కావాలి మనకి. జాగ్రత్త అవస్థలో సరే మధ్వాచార్యులు టిఫిన్ చేస్తావు, నిద్రావస్థలో శంకరాచార్యులు వారు టిఫిన్ చేస్తారు, స్వప్న స్థితిలో ఈ మూడింటిని కలిపితే వచ్చే ఒక స్థితి ఉంటుంది, దాన్ని సమాధి అంటాం. ఈ మూడు కలుస్తాయి, ఈ మూడింటిని కలపాలి మనం. అలా కలిపిన వాళ్ళని సమాధి అంటాం. బతికుండగానే దాన్ని కలపగలిగే దమ్మున్న వాడికి సజీవ సమాధి. అలాంటి దమ్మున్న వ్యక్తి క్షేత్రంలో ఉన్నాం మనం. అంతే, ఈ మూడు నేర్చుకుంటాం ఆయన దగ్గర. ఇంకా ఉన్నాడు నేర్పటానికి, కానీ వింటేగా నేర్పేది. వినకుండా కాలేజీకి వెళ్లి వచ్చేస్తే ఎలాభం? ఇంకేత సీరియస్గా నేర్చుకోండి. ఇది మొదటిసారి క్లాసులన్నీ మొదలెడుతున్నాం మనం. దీని పూర్వకాలంలో దీన్ని సత్రయాగము అనేవారు. అది మెల్లిగా తర్వాత రోజుల్లో చెప్తాను సత్రయాగం అంటే ఏంటో. కానీ ఇది ఒక సత్రయాగం, ఒక తీర్థక్షేత్రంలో చేస్తున్నాం, ఒక సజీవ సమాధి పొందిన క్షేత్రం. అంటే సజీవ సమాధి అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు? ఈ నియమాలు తెలుసు, లైట్ పడుతుంది దాని మీద, జాగ్రత్త అవస్థ నియమాలు తెలుసు, నియమాలు తెలుసు, తెలుసు. తెలిస్తే ఏం చమత్కారాలు చేయొచ్చు. ఈయన ఏం చేశాడు? మ్యాజిక్లు ఏం చేశాడు? ఈయన లైఫ్లో తెలుసు కదా, ఇప్పటికీ చేస్తున్నాడు ఆయన. ఇంచేత ఆ నియమాలు తెలిస్తే మీరు మీ జీవితాల్లో మ్యాజిక్లు చేయొచ్చు. ఒక రాఘవేంద్ర స్వామికి ఒక శిష్యుడు ఉండేవాడు, అతన్ని పెళ్లి చేసుకోవాలనిపించింది. ఈ సంఘటన తెలుసా మీకు? మరి తెలుసుకోవాలి వాళ్ళ గురించి, ఇదంతా మీరు చేయగలగాలి. పెళ్లి చేసుకోవాలి అంటే సరే వెళ్లి పెళ్లి చేసుకో అని ఇంత భస్మం ఇచ్చి పంపించాడు. ఎక్కడండి అన్నాడు. అమ్మాయి నిన్నే వెతుక్కుంటూ వస్తుంది అన్నాడు. సరే ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో దగ్గరగా ఉన్న ఇక్కడ కాదు, అప్పుడున్న దాని దగ్గరకు వెళ్ళాడు. వెళ్తే ఏమైంది, రాత్రి వరండాలో పడుకున్నాడు, ఒక బ్రహ్మరాక్షసులు వచ్చాడు. బ్రహ్మరాక్షసులు వస్తే ఎవరికైనా భయమే, ఇంట్లో వాళ్ళకి భయమే. మా ఇంట్లో పిల్లలు ఎప్పుడు పుట్టినా కూడా రాక్షసులు చంపేస్తున్నాడు, మళ్లీ మా ఆవిడ ప్రసవించబోతోంది, బ్రహ్మరాక్షసుడు వచ్చేసాడు. ఇది పారిపోలేదు, ఆయన ఇచ్చాడు కదా విభూతి, దాని మీద జల్లేడు. బ్రహ్మరాక్షసుడు ఏమయ్యాడు? బ్రహ్మరాక్షసుని చంపగలిగేటటువంటి వ్యక్తి యొక్క తీర్థంలో ఉండి మీకు ఇంకా కష్టాలు వద్దాయంటే తప్పు మీది, మీరు తీసుకోవటం లేదు ఆ జ్ఞానాన్ని. అది నేను చెప్తున్నా, 20 రోజుల్లో నేను ఛాలెంజ్ చేసేది అది. నేను నియమాలు చెప్తాను, మీరు ఎలా నేర్చుకోవాలో నేర్చేసుకోండి, వచ్చేస్తుంది. ఎవడైనా వచ్చి నేను ఫిజిక్స్ నేర్చుకుంటాను అంటే నేను చెప్పగలను అంటే నేను చెప్పగలనా చెప్పలేనా? ఫిజిక్స్ లెక్చర్ అని కనుక చెప్పగలను. కానీ నేను చెప్పగలను, ఎప్పుడు చెప్పగలను? వాడు వింటే. వినకపోతే నేనేం చెప్తా? అంటే మీరు విన్నాను, అందుకే నోట్స్ లాగా రాసుకోమంటున్నాను. శక్తులు అలా వస్తాయి. ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి బాధ్యత కూడా గురువులు మన మీద పెడుతున్నాడు. అదేంటి అంటే రామరాజ్య స్థాపన జరగాలి. రామరాజ్య స్థాపన అంటే మళ్ళా శ్రీరాముడు పుడతాడు అని అనుకోకండి. రామరాజ్యం లాంటే రాజ్యం వస్తుందని. మళ్లీ పాపం శ్రీరాముడు పుట్టి మళ్లీ 14 ఏళ్ళు అడిగి వెళ్లాలంటే నాకు గ్యారంటీ రాముడు నేను పుట్టను అంటాడు. నాకిందిగా ఇది బాగుంటా అని. అది ముఖ్యం కాదు. రామరాజ్య స్థాపనకి ఆధారం ఏంటి అంటే సూర్యుడు. ఇక్ష్వాకువంశులందరూ కూడా సూర్యోపాసన చేసేవాడు. సూర్యశక్తి ఇప్పుడు సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు. మనకున్న ఇంధనాలన్నీ అయిపోతున్నాయి, ఇంకా సూర్యుడే మనకి గతి. సూర్యుడి దగ్గర నుంచి ఇంధనం తెచ్చుకోలేకపోతే ఏమీ చేయలేము. రామరాజ్యంలో సూర్యశక్తిని ఉపయోగించుకునేవాళ్ళు. అంచేత మనం ఇక్కడ సూర్యశక్తిని ఉపయోగించుకుంటాం. ఆ సూర్యశక్తితో ఈ మూడు స్థితులు వస్తాయి మీకు, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము. మళ్లీ ఈ పేర్లు చెప్తున్నప్పుడు దయచేసి ఆ గురువులకి దండం పెట్టుకోకండి. మీ స్థితి గురించి మీరు తెలుసుకోండి. మీ జాగ్రత్త అవస్థ నియమాలు ఏమిటి? మీరు ఉపయోగించుకోండి ఆ నియమాన్ని. అంటే గురువులకి దండం పెట్టాలా వద్దా? పెట్టాలిగా. ఇప్పుడే నేను పిహెచ్డీ చేసి ఇంత చేసి ఇక్కడ కూర్చుని ఉన్నాను, నాకు ఎలిమెంటరీ స్కూల్లో చెప్పిన గురువు వస్తాడు, ఏం చేస్తాను? చెప్ప ఎలిమెంటరీ స్కూల్లో చెప్పా ఉంటానా, లేచి దండం పెడతానా? అవునా? అందుకే గురువు అంటే దండం పెట్టాల్సిందే. దండం పెట్టొద్దని నేను అంటానులే, కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసుకోవాలి. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ వస్తాడు, కాలేజీలో నాకు ఎంఎస్సీ చెప్పిన ప్రొఫెసర్ వస్తాడు, ఇద్దరిని ఒకేలాగా చూస్తానా? గురువుగానే చూస్తా, కానీ వాళ్ల జ్ఞానం వేరు, వీళ్ల జ్ఞానం వేరు. భక్తి ఓకేనా? అంటే నువ్వు దండం పెడతాం వద్దా? పెట్టండి. ఓం శంకరాచార్యాయ నమః. నాకు నిద్రాస్థితి నియమాలు తెలపండి. ఓం రామానుజాచార్యాయ నమః. నాకు స్వపనాస్థితి గురించి చెప్పండి. ఓం మధ్వాచార్యాయ నమః. నాకు జాగ్రత్త అవస్థ గురించి తెలపండి. ఇది మనం నేర్చుకుంటున్నటువంటిది, ఇక్కడ అది నేర్చుకుంటాం. పనికొచ్చేదే కదా, చాలా మందికి పనికొచ్చేది, మీకు మాత్రమే కాదు. అది నేర్చుకుందాం. ఇదంతా నేర్చుకోవటానికి మన శరీరంలో దేవతలు ఎక్కడున్నారో మనకు తెలియాలి. దేవతలు బయట ఉంటే మనం ఉపయోగించలేము. ఆ జ్ఞానం ఎక్కడుండాలి? బ్రెయిన్లో ఉండాలి కదా. బ్రెయిన్లో మనకి ఏ అడ్డంకులు రాకుండా ఏ దేవతని పూజిస్తాం మనం? విష్ణుమూర్తిని పూజిస్తాం, దుర్గని పూజిస్తాం, పూజిస్తారు. విఘ్నాలు పోవటానికి చెప్తున్నా, అవన్నీ పూజిస్తాం. మీకు చాలా తెలుసు, కానీ ఆ వినాయకుడిని ఎక్కడ పూజించాలి, ఎలా పూజించాలి అంటే ఎక్కడ దిగాలి వినాయకుడు? అంచేత మనం బొమ్మ తయారు చేసుకుని డాక్టర్ దగ్గర ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించవచ్చు కదా. ఓ చిన్న ప్లేట్ మీద వినాయకుడు బొమ్మ చెక్కి ఇక్కడ వెనకతలు పెట్టేసుకుంటే వినాయకుడు వచ్చినట్టేగా. కానీ కాదేమో. చూడండి ఎక్కడున్నాడు వినాయకుడు. నిజంగా డాక్టర్లు కనిపెట్టారు, ఇది విదేశీ డాక్టర్. నిజంగానే వినాయకుడు మన శరీరంలో ఉన్నాడు, ఎక్కడున్నాడో చూడండి, ఎలా ఉన్నాడో చూడండి. లేకపోతే మళ్ళా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అది కష్టం. వినాయకుడేనా? శంకరాచార్య ఆయన. జాగ్రత్త అవస్థ గురించి తెలుపు. నేనేం చెప్తాది ఏంటా? నా కరెక్ట్ గా నేర్చుకోండి, అందుకే ఇది ప్రాక్టీస్ చేయిస్తున్నా. ఓం రామానుజాచార్య ఆయన. సుషుప్త అవస్థ గురించి చెప్పు. ఓహరి నాయనే నేర్చేసుకున్నారు, గుర్తుంచుకోండి, అందుకు ఇది చెప్తుంది. చెప్పాలి, మీరు బయటకు వెళ్ళి, మీరు మామూలు వ్యక్తులు కాదు. ఇప్పుడు మీరు సైంటిస్టులు, ఆధ్యాత్మిక సైంటిస్టులు. ఓం మధ్వాచార్య ఆయన ద్వైతం నేర్పు. ద్వైతం కరెక్ట్ కదా, అది కూడా నేర్చుకోండి. ద్వైతం అంటే జాగ్రత్త అవస్థ, విశిష్టాద్వైతం అంటే స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అద్వైతం. అది కాస్త పేర్లు రాసేసుకోండి. అంచేత ఈ గురువు అక్కర్లేదు, ఆ గురువు అక్కర్లేదు అనకండి, అందరు గురువులు కావాలి. అంచేత గురు పరంపర నేను మీకు చెప్పాను. ఇప్పుడు మీరు వినాయకుడు మన శరీరంలో ఎక్కడున్నాడో నేర్చుకోండి, అంటే అన్ని విఘ్నాలు పోతాయి. అది మీకు తెలిసిపోతే వినాయకుడు ఎక్కడున్నాడో మీకు తెలిసిందంటే శక్తి వచ్చేసినట్టేగా. కొంచెం అలవాటు చేసుకోవాలి. అది ఎలా అలవాటు చేసుకోవాలో రేపు చెప్తాను నేను. అంచేత అది గుర్తుంచుకోండి, మనమే దేవతాశక్తులన్నీ మన శరీరంలో ఉన్నాయి, దేవాలయానికి అందుకు వెళ్తాం. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లిన వాడు మెడికల్ కాలేజీకి వెళ్తాడా? వెళ్ళాడు. కానీ వాడికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా. అలాగే ఒక్కొక్క దేవాలయానికి వెళ్లేవాళ్ళు సహజంగానే ఇంకో దేవాలయానికి వెళ్లరు. ఎందుకు వెళ్లరు అంటే పక్క దేవాలయం మీద దెబ్బలాటం లేదు, వాడు నేర్చుకుంటోంది, వాళ్ళు నేర్చుకుంటోంది. అది అది తెలిస్తే ఈ దెబ్బలాట్లు ఉండవు. ఈ దేవాలయానికి వెళ్లాలా, ఆ దేవాలయానికి వెళ్లాలా, నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటే అది. అందరికి కనిపిస్తుందా? Ganesh along with some of the items associated with him in the Vedic literature. Vedalalo vinayakudini ila varnincharu. Vinayakudiki adigo aabhushanalu, aa tondamu, aa dantamu, aa chevulu, kiritalu avi ala untayi ani vedallo cheppabadindi kada. Sare aa vedalalo cheppabadina vaadu aa vedallo unte neeku naaku laabham enti? Light ani oka pustakam untundi physics lo, aa pustakam intlo undi, current poyindi. Light pustakam em chestundi? అది కనిపించదు. అంచేత వేదాల్లో ఉంటే లాభంలే, మనలో ఉండాలి. చూడండి ఎక్కడుందో. వినాయకుడు క్లియర్ గానే ఉన్నాడా? ఇది మన మెదడు, ఇదంతా కూడా మన మెదడు, ఇది వినాయకుడు. రెండు సమానంగా ఉన్నట్టున్నాయా లేవా? ఇంకా క్లియర్ గా లేదు కనుక బిట్ బై బిట్ చూపిస్తారు. చూడండి, ఇది వినాయకుడి చెవులు. మన బ్రెయిన్ లో ఉన్న సెరిబెల్లం అని దానికి టెక్నికల్ పేరుంది. డాక్టరీ చదివిన వాడు ఆపరేషన్ చేస్తే అది కనిపిస్తుంది వాడికి. ఆ సెరిబెల్లం ఎలా ఉంది? ఉందా అలాగే? లేకపోతే వేద వాళ్ళు కనిపెట్టారా అలాగా బలవంతంగా? అలాగే ఉంది కదా. ఆ తర్వాత మొహం కనిపిస్తుంది కదా. పామ్స్ అని మన బ్రెయిన్ లో ఒక భాగం ఉంటుంది, ఆ భాగం ఇది. ఇది చెవులు. అర్థమవుతుందా నేను చూపిస్తోంది? ఇది మొహం. వినాయకుడు మొహం కనిపిస్తుందా? రెండు ఒకేలాగా ఉన్నాయా లేకపోతే ఏమైనా వాళ్ళు చెక్కారా? ఉంది, మీకు అలాగే ఉంది. నెక్స్ట్ తొండం కావాలి కదా. వినాయకుడు తొండం, ఇది మెడ్యులా అబ్లాంగ, మెడ్యులా అని ఆ మెడ్యులా అబ్లాంగేట అని మన బ్రెయిన్ లో ఉంటుంది అది. ఈ మూడు కలిస్తే వినాయకుడు. కిరీటం ఉంది కదా వినాయకుడికి, ఉందా? వినాయకుడు ఎక్కడున్నాడు? మీలోనే ఉన్నాడు కదా. మరి ఆ వినాయకుడి శక్తిని మీకు పొందాలి. ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. వాడు ఏ శంకరాచార్య స్థితిలో ఉన్నాడు? మన వినాయకుడు శంకరాచార్య స్థితిలో ఉన్నాడు. అంటే ఏ స్థితిలో ఉన్నాడు? నిద్ర అవస్థలో ఉన్నాడు. దాన్ని లేపాలి అంతే, అంతకంటే ఏం చేయక్కర్లే. లేపటానికి మరే లేరా అని లేకపోతే ఏం చేస్తాం మనం? లేవండా. మరి లేపటానికి ఏల్ యూనివర్సిటీ వాళ్ళు అమెరికాలో రీసెర్చ్ చేశారు ఈ మధ్యనే, ఒక సంవత్సరం కిందట జరిగింది రీసెర్చ్. దాన్ని వాళ్ళు దివ్యమైనటువంటి యోగ జ్ఞాన విధానము అని చెప్పారు. సూపర్ బ్రెయిన్ యోగా, సూపర్ బ్రెయిన్ యోగా అని వాళ్ళు దానికి పేరు పెట్టారు. గంటకి $6,000 తీసుకుంటారు ఆ ఎక్సర్సైజ్ నేర్పడానికి. ఇలా నేను పెడుతున్నాను, మా వాళ్ళు $6,000 ఇవ్వలేదు, $1 ఇవ్వగలరు, దాంతో మీ వినాయకుడు లేచిపోతాడు. ఇస్తారు $1? $1 అంటే ₹50 ఇస్తే ఆ సూపర్ బ్రెయిన్ యోగా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటారా? లేకపోతే సినిమా టికెట్ ₹100 సినిమాకి వెళ్తాం, మాకెందుకండి సూపర్ బ్రెయిన్ యోగా అంటారా? మీ ఇష్టం. అవును, ఎంతమంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని పిలిపించుకొస్తాను నేను. సరేనా, మీరు ₹50 ఇవ్వాలి. వాళ్ళని పిలిపించుకొస్తున్నాను ఇప్పుడేను. మన ఆడియో విజువల్ ఇద్దరు కదా, ఇప్పుడు ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చేస్తారు. చూడండి, ఫోన్ చేయాలా? నేను చేసేసాను, ఇప్పుడు వస్తున్నారు. చూడండి, స్క్రీన్ మీద వస్తారు వాళ్ళు. వాళ్ళు న్యూస్లో దీన్ని రివీల్ చేశారు, ఇలా మేము కనిపెట్టానండి, సూపర్ బ్రెయిన్ యోగా అంటాం దీన్ని, చాలా అద్భుతంగా బ్రెయిన్ లో జ్ఞాపక శక్తి అది పెరుగుతుంది. మీరు ఈ దెబ్బల ఇది అమెరికాలో న్యూస్లో వాళ్ళు చెప్పారు, ఇంత గొప్పది మేము కనిపెట్టారు న్యూస్ లో చెప్తున్నారు. ఇంగ్లీష్ లో చెప్తున్నది నేను ముందే చెప్పేసేవాళ్ళు, దీన్ని చెప్తున్నారు వాళ్ళు. News. Training and we're fascinated by it, Jim. Yeah, well, people say it makes him smarter, Paul and Laura. It's called Super Brain Yoga, an exercise intended to pump up cell and neuron activity in the brain. It's an exercise to improve the body, but that's what it means for it. But what about a workout to improve the brain? This is interesting. It's sort of like calisthenics for the cranium. CBS2's Jennifer Spavey has been looking into who is doing this 3 minute a day brain training, and we're fascinated by it, Jim. Yeah, well, people say it makes him smarter, Paul and Laura. It's called Super Brain Yoga, an exercise intended to pump up cell and neuron. ఎక్సర్సైజ్ చూపిస్తోంది ఇప్పుడు. కాస్త కష్టంగా ఉంటుంది, మీరు ఎప్పుడు చూడలేదు, కానీ చూస్తే చేయగలరు కదా. చూడండి, ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నాడు. ఎప్పుడు చూడలేదా? ఇది నేర్పడానికి సూపర్ బ్రెయిన్ యోగా, బ్రెయిన్ వికసిస్తుంది. ఇది వినాయకుడు లేస్తాడు. చూడండి ఎంతమంది చేస్తాడు. సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు అందరూ ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తున్నారు.
A teacher, a doctor,
టీచరు డాక్టరు అన్ని ఒప్పుకుంటున్నారు ఇది పనిచేస్తోంది. వాడు బయాలజీ ప్రొఫెసర్. మీ శరీరంలో ఉన్న అనేక శక్తులు దీంతో బయటపడతాయి అని ఆ సైంటిస్టులు కనిపెట్టారు. కానీ వాళ్ళు అక్కడ పబ్లిక్ కి చెప్తున్నారు అందరూ సైంటిస్టులుగా. మరి మీరెందుకు చెప్పలేరు? మీకు తెలియదా? అది చెయ్యరు అది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? లేవండి ఆపండి. అదంతా బ్రెయిన్ లో ఎక్కడెక్కడ ఏ ఏ పని పనిచేస్తుంది అని. అంచేత ఈ చెవులు నువ్వు చూపిస్తావమ్మా, ఏమైనా చేయగలతో లేదో చూద్దాం. అది పైన డయాస్ మీద అడ్డు రాకుండా ఇటు రావాళ్ళు పాప కుస్తీలు పడుతున్నారు వాళ్ళు. కాస్త జాగా ఇచ్చుకోండి, చెయ్య చూడండి. ముందు ఎడం చెయ్య, ఇది మీ ఇక్కడ తగలాలి, జాగా కరెక్ట్ గా ఉండాలి. పట్టుకోండి చెయ్యి. తర్వాత ఈ బొటకన వేలు పైకి రావాలి. ఇంకా బింజలు తీయటమే తీయండి. ఒక నిమిషం నుంచోండి, నేను ఒక విషయం మర్చిపోయాను, అందుకే వాళ్ళని నుంచోమంట. గాలి పీల్చుకున్నాక వదులుతూ దిగండి, పీల్చుకుంటూ లేవండి. వదులుతూ గుంజి కిందకి కూర్చోండి, వదులుతూ పైకి లేవండి. పీల్చుకుంటూ పైకి లేవండి. పీల్చుకోండి గాలి, వదులుతో కూర్చోండి. ఇది రోజుకి 21 సార్లు చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే కదా లాభం, చేయకుండా ఉంటే ఎలా? పిల్లలందరూ చేస్తే అసలు ఎన్ని మార్కులు వస్తున్నాయో తేడాలు తెలుస్తాయి. కానీ రోజు చేయాలి, అందరూ చేయండి, అవకాశం వదులుకోవద్దు. ప్రతిరోజు చేయాలి 21 సార్లు పిల్లల చేత. చేయించటం కాదు, మీరు చేస్తే పిల్లలు ఆటోమేటిక్ గా చేస్తారు. అంచేత రేపటి నుంచి నేను క్లాస్ ఎప్పుడు మొదలెడతాను? గుంజీలు తీయించి. పూర్వకాలంలో మనకి వేసే శిక్ష అంతా కూడా ఈ సైన్స్ ఉండేది. చెవులు పట్టి పీకటం, చెవులు మెలేయటం, ఆ సైన్స్ మర్చిపోయింది. ఇప్పుడు చివరికి పేపర్లో అది పడుతుంది, మీరు టీవీ అది చూస్తే ఎవడో పిల్ల వాళ్ళ టీచర్ కొట్టేస్తే చచ్చిపోయాడని పేపర్లో వేసేది చూశారా? ఆ పిచ్చి పనులు ఎందుకు? మన వాళ్ళంతా సైన్స్ నేర్పేవారు. వినాయక శక్తి దీంతో జాగ్రత్త అవుతుంది చేస్తే. అంచేత ఇవాళ మీకు చెప్పిన పాయింట్స్ గుర్తుంచుకోండి, ఇది మీరు మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకోండి అమ్మా, ఇది నేర్చుకోండి. మనం 3 స్థితుల గురించి నేర్చుకుంటున్నాం, నిద్రాస్థితి, స్వప్నస్థితి, జాగ్రత్త స్థితి. దానికి టెక్నికల్ పేర్లు ఏంటి? నిద్రాస్థితిని అద్వైతం అంటాం, స్వప్నస్థితిని విశిష్టాద్వైతం అంటాం, ద్వైతాన్ని జాగ్రత్త అవస్థ అంటాం. ఈ 3 మనం నేర్చుకోవటానికి అనేక మంది గురువులు నేర్పుతూనే వచ్చారు ఇది. కానీ గురు పరంపర అంతటికీ ఆధారం ఎవరు అంటే శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు కదా. అంచేత ఎవరు ఏ గురువు ఏది చెప్పినా ఈ 3 గురించే చెప్తాడు కదా, అందరు గురువులు అందులో వచ్చేస్తారు. అంచేత ఇక్కడ సమర్థ సద్గురు శిష్యుల సమ్మేళనం. గురువుని ఇప్పుడు గుంజీలు తీయమన్నాం మనం, కానీ ఆయన వస్తే గ్యారంటీగా చేస్తాడు. శంకరాచార్య వాళ్ళ లైఫ్ కనుక మీరు చూస్తే, కాశీలో వెళ్తున్నాడు, చాండాలుడు వస్తాడు. ఆ కాలంలో బ్రాహ్మణ చాండాల గొడవలు ఎంత ఉందో చూసావు కదా. కానీ ఇప్పుడు చెప్తున్నది శంకరాచార్యుడు అప్పుడే చెప్పాడు. పక్కకి పోన్నాడు చాండాలుడు, అవన్నీ పొమ్మంటావు నన్న ఆత్మనా అన్నాడు. ఆత్మ ఎక్కడ గుర్తు? ఆయన కాళ్ళ మీద పడ్డాడు శంకరాచార్యుడు వారు, నువ్వే నా గురువి. అంచేత గురువులు ఎప్పుడు కూడా ఈ వర్ణ వ్యవస్థ అది ఎప్పుడూ లేదు ఏ గురువుకి. మనం ఇది తెచ్చుకుని ఇలా ఇచ్చుకుందాం, కరెక్ట్ చేసుకుందాం. మనం ఎక్కడ తెలివితేటలున్నా, ఎక్కడ జ్ఞానం ఉన్నా వాడు గురువే. శంకరాచార్యుల వారికి ఆ చాండాలుడు చెప్పాడు, నువ్వు ఏ ఆత్మ గురించి చెప్తున్నావో అది అందరిలోనూ ఉంది కదా, మన ఎందుకు పక్కకి వెళ్ళిపోమంటున్నా? అర్థమవుతుందా? కానీ నేను ఆత్మనని చెప్పాలి. నోటుతో అనేసి నేను ఆత్మని అంటే ఎట? మళ్ళీ గుంజీలు తీసేద్దాం వద్దా? తీయాలి, అది మంచిదని తెలిసాక తీయమని తీయను. 3 మోకాళ్ళు అవి కాస్త నెత్తిగా ఉంటే వంగక్కర్లే, పీల్చుకుంటూ పీల్చేసుకోండి, వదులుతో కూర్చోండి. శారీరకంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కష్టపడకండి, చెవులు పట్టుకుంటే చాలు, శరీరం కూడా సహకరించాలి కదా. కానీ క్లాస్ రూమ్ లో ఎవడైనా పని చేయకపోతే మరి గ్యారంటీకి క్లాస్ బయటికి పంపించాలి వాళ్ళని. మూడైపోయా? ఇది ఎన్నిసార్లు అయినా మీ వీలు బట్టి చేసుకోండి. కానీ మొదటి రోజే 1000 చేశారనుకోండి, మీకు అదృష్టం నాకు అదృష్టం. ఇంకేంటే మీరు ఇంకా 1000 సార్లు మొదటి రోజు చేశాక కాళ్ళు నొప్పులు అవి ఇంట్లో పడుకుంటారు. నేను చేస్తాను కదా, నేను ఇంట్లో పడుకుంటాను, ఆ పని చేయకండి. శరీరాన్ని బట్టి 21 కంటే ఎక్కువ చేయక్కర్లేదు. అర్థమైంది కదా? కూర్చోండి. ఇక్కడ ఇవాళ చెప్పింది గుర్తుంచుకోండి, దేవతాశక్తులు మనలోనే ఉన్నాయి. ఇవాళ వినాయకుడు ఎక్కడున్నానో చూపించాను. ఆ వినాయకుడిని ఎలా జాగ్రత్తలు చేసుకోవాలి? వినాయకుడు గుంజులు తీస్తారు, మీరు ఇప్పుడేం చూశారా లేదా? చాలా మంది వినాయక గుడి ముందు చెప్పి ఇవి చెవులు పట్టుకుంటారు. మన సైన్స్ ఉంది, మర్చిపోయాం. సాధన చేయకుండా దండం పెట్టడం అలవాటు చేస్తున్నాం, దాంతో వీళ్ళ బాధపడుతున్నాం. కానీ నా కోరిక ఏంటి, మనము నిద్రలేచి ప్రపంచాన్ని నిద్రలేకుండా దేవతలందరూ ఉండే చోటుని స్వర్గం అంటాం. దేవతలు ఎక్కడుంటారు? స్వర్గంలో ఉంటారు. మన శరీరంలోకి వచ్చేస్తే పృథ్వీ మీదకి స్వర్గావతరణ వస్తుంది. అది ఇక్కడ చెప్తుంది, పృథ్వీపై స్వర్గావతరణ చేస్తే వస్తుంది. అంత అద్భుతమైన ఛాన్స్ మీకు వచ్చింది. అందులో ఇక్కడ ఈ స్థల మహత్యాన్ని మీరు గుర్తుంచుకోండి. ప్రతి చోట ఈ తీర్థంలో మధ్వాచార్య పీఠం ఉంది. మధ్వాచార్యుడు హనుమంతుడు, మొదట రామకార్యం చేస్తున్న హనుమంతుడు. దాని తర్వాత భీమసేనుడుగా పుట్టాడు. భీముడు కూడా వాయుపుత్రుడే అని తెలుసు కదా, హనుమంతుడు వాయుపుత్రుడే. దాని తర్వాత మధ్వాచార్యుడుగా పుట్టాడు. కానీ ఈ వాయుపుత్రత్వం అంతా కూడా దేని మీద ఉంటుంది? వాయు యొక్క పుత్రుడు అవ్వాలి. వాళ్ళతో అదృష్టవంతులు. మరి మనం వాయుపుత్రులు అవుతామమ్మా? అవుతాం కాదు, మీరు ఇప్పుడు వాయుపుత్రులే. మీ శ్వాస ఆగిపోతే చస్తావు, శ్వాస ఉంటేనే బతుకుతావు. అంచేత మీరందరూ కూడా వాయుపుత్రులే. కానీ శ్వాస ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా శ్వాస ఉపయోగించుకోవటం మీరు ఇంకా ఎక్స్పర్టైజ్ అవ్వలేదు. ఈ 18 రోజుల్లో మిమ్మల్ని ఎక్స్పర్ట్ చేసేసి మీరు ఖచ్చితంగా వినాయకుడు మీ కంట్రోల్లోకి వస్తే మ్యాజికల్ చేయగలరా చేయలేరా? గ్యారంటీగా మీ జీవితంలో జరుగుతాయి కరెక్ట్గా చేస్తే. అంచేత ప్రతిరోజు క్లాస్ మొదలెట్టే ముందు మనం ఇది చేస్తాం, ఎందుకు ఇలా చేస్తాం, అది బ్రెయిన్ లో ఎలా పనిచేస్తుందో అన్నది కూడా వాళ్ళు చూపించారు, రేపు చూపిస్తాను. కానీ ఇదంతా చేయటంలో చాలా ముఖ్యమైన ఒక కార్యక్రమం మీరు చేసుకోవాలి, ప్రదక్షిణ. ప్రదక్షిణ చేయటం నేర్చుకోవాలి. ప్రదక్షిణ గురించి ఏం చెప్తారు మన యోగులు? యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ఒక్కొక్క అడుగు వేస్తే నీ పాపాలు పోతాయి. ఇక్కడ ప్రదక్షిణ చేయండి, మీ పాపాలన్నీ కూడా మొదటి 5-6 ప్రదక్షిణలే పోతాయి. ఇంకేంటే సిద్ధక్షేత్రం ఇది. అంచేత రేపు ప్రదక్షిణలు అవి ఎలా చేయాలో నేర్పుతాను నేను. ప్రతి అడుగున మీ పాపాలు పోవాలి, మీకు తెలియాలి పోతున్నాయని. ఎలా తెలుస్తుంది? మీ బాధ తగ్గుతే గ్యారంటీగా మీకు శరీరం తేలికవుతుంది, ఓపిక ఎక్కువ అవుతుంది. ముందు అవి అర్థమైపోతాయి ముందు, తర్వాత మిగతా అడ్డంకులన్నీ మెల్లిగా. దేనికైనా ఉన్న బాధ పెట్టి కదా కష్టపడాలి అని చెప్పి రేపు ప్రదక్షిణల గురించి నేర్చుకుంటాం. అడుగు అడుగునా మన పాపాలు పోవాలి, పోతాయని మన ఋషులు చెప్పారు, వినో. కానీ వాళ్ళు గుంజీలు తీయమంటే తీశాం. ఇంచేత సైన్స్ చెప్తున్నారు కనుక, అందుకే అక్కడ హెడ్డింగ్ ఏముందో చూసారా? వైజ్ఞానిక. ఈ సైన్స్ మనకి తెలుసు, మన ఋషులు వాళ్ళు చెప్పారు. వాళ్ళకి హనుమ ఇక్కడ వినాయకుడు ఉన్నాడని తెలియదు. వినాయకుడు అన్న చూపించింది నేను టానీ నేడర్ అనే సైంటిస్ట్ది, అది వీళ్ళకి తెలియదు. తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను, ఆయన మీరు అది చూసుకోండి అని. ఆ బుక్ ఎక్కడ దొరుకుతుందండి? ఇప్పుడు అవుట్ ఆఫ్ ప్రింట్ అన్నారు. మంచి పుస్తకాలు ఉండవుగా అని తర్వాత వాళ్ళు అడిగారు, సరే ఇంత గొడవ అంతా ఎందుకండి, మీరే వచ్చి మాకు చెప్పండి అని. ఇదంతా ఇప్పుడు బొమ్మలు చూపించినట్టు చూపించవచ్చు కదా. అంటే అప్పుడు నేను అనుకున్నా ఇది వాళ్లతో మాట్లాడగలుగుతా, ముందు మన వాళ్ళకి చెప్పకుండా విదేశీయులకి ఎందుకు చెప్పాలి? నేను బాగా స్వార్థపడింది, మన ఆంధ్ర వాళ్ళకి చెప్పాలి ఈ విషయం. ఈ విషయం మన వాళ్ళు నేర్చుకుంటే సరే, నేర్చుకోకపోతే ఏ గురువు ఏమీ చేయలేడమ్మా. అంచేత గుంజీలు తీయటం, నిద్ర లేవగానే తీయండి. రేపు సాయంత్రం క్లాసు మొదట్లో నేను వస్తున్నప్పుడే మీరు గుంజీలు తీస్తున్నట్టు కనిపిస్తే నేను భలే ఆనందిస్తాను. కానీ ఎందుకు, నా కోసం మీకోసం కాదు, మనలో ఉన్న అవరోధాలు తీసేటటువంటి శక్తి వినాయకుడు చేస్తే విఘ్నాలన్నీ పోతాయి. సరేనా? జయ గురుదేవ్. కళ్ళు మూసుకోండి కాసేపు. నేను కూడా అదృశ్యమయ్యే మ్యాజిక్ చూపిస్తా. కళ్ళు మూసుకోండి. మీరు తెరిచేసరికి నేను మాయమైపోతా. నేను మధ్యన కళ్ళు తెరిచి చూడకండి ఎలా బాగా అవుతుంది అదో. ఈ కుర్చీలో వచ్చి మాయమైపోతా. కళ్ళు మూసుకోండి. తర్వాత కబుర్లు చెప్పుకోకండి. వాళ్ళు చెప్పింది నేర్చుకోండి. 9:30 పడుకోవటం నేర్చుకోండి. ఇక్కడున్న వాళ్ళకి మీరు తొందరగా పడుకుంటే పొద్దున్న జరిగే కార్యక్రమాలు కరెక్ట్గా చేయగలరు. 1 గంట వరకు మీరు మెలకుగా ఉంటే చేయలేరు. కొంచెం మెల్లిగా 2-3 రోజులు పడుతుంది మనకి ఈ అలవాటు చేయించటం. అందుకే నేను మెల్లిగా వెళ్తున్నాను. మిగతా వాళ్ళకి చెప్పండి, అందరికీ చెప్పండి ఇది జరుగుతోందని. ఇలాంటి విషయాలు వచ్చి నేర్చుకుంటే మీరు మొదటి బ్యాచ్ వాళ్ళు అవుతారు. అంచేత మీ బంధువుని వాళ్ళని ఎక్కడున్నా కూడా రమ్మనండి. దూరంగా ఉన్నామండి. దూరంగా ఉంటే ఏం చేస్తాం? వెళ్ళాలిగా. యూనివర్సిటీలో చదువుకోవటానికి ఇండియా నుంచి అమెరికాకి పోతున్నావు చదువుకోవటానికి. ఆంధ్రాలో ఉండి ఇక్కడ రాలేకపోతే నేను చేయగలిగేది ఏముంది? కానీ విషయం చెప్పండి. ఈ సైన్స్ అంతా కూడా ఈ 21 రోజుల్లో మీకు చెప్పవేయబడుతుంది. జయ గురుదేవ్. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. నేను మాయమేవాలి.